మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 12 నుంచి 19 వచనాల వరకు చదువుతామండి. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం నుంచి 19వ వచనం వరకు దయచేసి నేను చదువుతున్నానండి, జాగ్రత్తగా విందాము. బైబిల్ ఓపెన్ చేస్తే, ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగు చున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో యొక్క వింత సంభవించున్నట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తం క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమాస్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. మీలో ఎవడును నరహంతకుడుగా గాని దొంగగా గాని దుర్మార్గుడుగా గాని పరుల జోలికి పోవాడుగా గాని బాధ అనుభవింప తగదు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధననుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభము కాలము వచ్చియున్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు? కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడునుగాక. పరిశుద్ధమైన మా తండ్రి, ఈ వాక్యం నీది గనక మీరే సంపూర్ణంగా మాతో మాట్లాడమని మమ్మల్ని మేము మీకు అప్పగించుకుంటున్నాము. యేసు నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం మా తండ్రి, ఆమేన్. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం నుంచి 19వ వచనం వరకు మనం చూశాము. ఈ కంటిన్యూస్ గా మనం ధ్యానిస్తున్నామండి. అయితే పేతురు గారు పత్రిక ఎవరికి రాశారు, ఎందుకు రాశారు అనే విషయాలు ఒక నిమిషం చూసి మనం వాక్యంలోకి వెళ్దామండి. ఎవరికి రాశారంటే, పొంతు, గలతియా, కప్పదోకియా, ఆసియా, బితినియా అనే దేశముల యందు చేరిన వారికి ఈ పత్రికను రాశారు. అయితే ఎందుకు రాశారు, ఏ సందర్భంలో రాశారు, రాయాల్సి వచ్చింది అనంటే, యెరూషలేములో విపరీతమైన హింసలు జరిగినప్పుడు చాలా మంది అక్కడ నుంచి పక్క రాష్ట్రాలకి చెదిరిపోయారు. తర్వాత ఇంకా పక్క దేశాలకు చెదిరిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే యూదులైనటువంటి విశ్వాసులు. అక్కడికి వెళ్ళినప్పుడు, మిగతా దేశాలకు వెళ్ళినప్పుడు, రోమా ప్రావిన్స్ అంటారు, రోమా ప్రావిన్స్ లో ఉన్న ప్రాంతాలు ఇవన్నీ 5 ప్రాంతాలు. అయితే అక్కడగా చాలా హింసలు ఎదుర్కొన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించిన కారణాన్ని బట్టి, యేసు ప్రభు గురించి చెప్తున్నందుకు, సువార్త ప్రకటిస్తున్నందుకు వాళ్ళు చాలా శ్రమలు అనుభవించారు. ఎందుకనంటే నీరో చక్రవర్తి ఉన్న కాలంలో అటు అధికారుల నుంచి, ఇటు సమాజం నుంచి, యూదులైన అవిశ్వాసుల నుంచి, అన్యజనుల నుంచి సమాజంలో రకరకాల బాధలను ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈయన ఈ ఉత్తరం రాస్తూ వాళ్ళని ఆదరించు, మొదటి అధ్యాయంలో అంతా ఆదరించి వాళ్ళని బలపరుస్తాడు. దాని తర్వాత చాలా రకరకాల విషయాలు చెప్తూనే మొదటి అధ్యాయం మధ్యలో నుంచే వాళ్ళని హెచ్చరించడం, ఆజ్ఞాపించడం, చాలా విషయాలు మాట్లాడుతూ 4వ అధ్యాయము ఇక్కడికి వచ్చే వరకు ఆయన ఏమంటున్నాడంటే, ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. ఇప్పుడు మిమ్మల్ని పరీక్షించడానికి ఈ వచ్చిన ఈ శ్రమలు మీ మీదికి ఏవైతే వచ్చాయో అవి అగ్ని వంటి మహాశ్రమలు, చాలా విపరీతమైన శ్రమలు వచ్చాయి. చాలా మందిని ఆ రోజుల్లో కొడుతున్నారు, తిడుతున్నారు, సమాజం నుంచి బహిష్కరించారు. ఎక్కడైనా కిరాయికి వెళ్తే వాళ్ళకి రూములు కిరాయికి ఇవ్వట్లేదు, ఎందుకంటే వేరే ప్రాంతం నుంచి వచ్చారు కదా. అయితే చాలా విషయాల్లో, ఉద్యోగం చేసే విషయాల్లో డిస్క్రిమినేషన్, తర్వాత అన్ని చోట్ల అన్ని విషయాల్లో హింసను ఎదుర్కొన్నారు. కాబట్టి అందుకని ఏమని రాశారంటే మహాశ్రమను గురించి, ఎందుకంటే నీరో చక్రవర్తి ఆ కాలంలో క్రైస్తవులను, క్రైస్తవ్యంలో ఉన్నవాళ్ళని, క్రైస్తవులను చాలా ఘోరంగా క్రూరంగా హింసించేవాడు. అటు అధికారుల నుంచి, అటు రాజు అధికారులు ఏం చెప్తే చేస్తారు, ఇటు సమాజంలో అన్య దేశంలో ఉన్నాము అన్యులు, అటు అవిశ్వాసులైన యూదులు మీరేదో తీసుకుని వచ్చారని వీళ్ళు, రకరకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, నాకు అర్థమవుతుంది మీరు అగ్ని లాంటి మహాశ్రమల గుండి వెళ్తున్నారని, కానీ ఈ ఇంత భయంకరమైన శ్రమలు వచ్చినప్పుడు మీరు మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడద్దు. ఆ అగ్ని వంటి మహాశ్రమలని ఆయన అంటున్నాడు. మరలా ఆయన ఏమంటున్నాడంటే, వీటి గురించి అంత ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు అని అంటున్నాడు మళ్ళా. అయితే ఎందుకు అలాగా? అగ్ని వంటి మహాశ్రమలు మన జీవితంలో వచ్చినప్పుడు అవి మనం క్రైసిస్ లాగా చూస్తామా, లేకపోతే అయ్యో మేము ప్రిపేర్ అవ్వలేదే, మాకు తెలియదే, ఇట్లా కూడా అవుతుందా, యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరిస్తే ఇంత భయంకరమైన శ్రమలు వస్తాయా అని ఆశ్చర్యపోయి చాలా మంది, కొంతమంది ఏం చేస్తారంటండి, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, యాంగ్జైటీలోకి వెళ్ళిపోతారు, చాలా రకరకాల విషయాల్లోకి వెళ్ళిపోతారు, ఆలోచిస్తూనే ఉంటారు, ఎందుకు నా జీవితంలో వచ్చింది, ఎందుకు నా జీవితంలోనే రావాలి ఇంత భయంకరమైన శ్రమలు, ఎందుకు నేనే ఇన్ని అనుభవించాలి అని చాలా మంది బాధపడుతూ, చింతపడుతూ, యాంగ్జైటీలోకి వెళ్ళి, డిప్రెషన్లోకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. కానీ పేతురు గారు వాళ్ళతో ఆ సందర్భంలో ఏమంటున్నారంటే, ఏదో ఒక వింత సంభవించింది, అమ్మో అని ఆశ్చర్యపోయి చూడకండి. అంటే ఆశ్చర్యపోయి చూడకండి అంటే నిజంగా ఎందుకు ఇలా ఆశ్చర్యపోవడానికి కారణాలు ఉంటాయంటే, నిజంగా మనం ప్రిపేర్ అయి లేకపోతే ఖచ్చితంగా ఆశ్చర్యపడాల్సి వస్తుంది. మనం ప్రిపేర్గా లేకపోతే అలా ఆలోచిస్తూనే, చింతపడుతూనే, బాధపడుతూనే ఉండాల్సి వస్తుంది, ఎందుకు ఇలా జరుగుతుంది అని. ఎందుకనంటే 4వ అధ్యాయం 1వ వచనంలో వాక్యంలో ఈ మాట చెప్పాడు మనకి. ఏమన్నాడంటే, క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. అయితే మనము గనక యేసు క్రీస్తు వారి మనస్సు ఎట్లయితే ఉందో అలాంటి మనస్సును గనక ధరించుకుంటే, ఇక్కడ యుద్ధ భాషను ఉపయోగించాడండి, అలాంటి మనస్సును గనక ధరించుకుంటేనంట అప్పుడు మనం ఈ శ్రమను అనుభవించేస్తామంట. ఈ లోకాశలను బట్టి జీవించమంట, దేవునికి ఇష్టానుసారంగానే జీవిస్తామంట. అంటే యేసుక్రీస్తు ప్రభు వారి మనస్సు ఏదండి? యేసుక్రీస్తు ప్రభు వారి మనస్సు ఏంటంటే ఆయన శ్రమలు అనుభవించడానికి రెడీ అయిపోయాడంట. ఆయనకు విపరీతమైన శ్రమలు వస్తాయి, ఆయన ఉమ్మేస్తారు, కొడతారు, తిడతారు, చంపేస్తారు, అవసరమైతే అవమానాలు పొందాలి, ఎవ్వరు రెస్పెక్ట్ చేయరు, ఉన్న వాళ్ళు కూడా మోసం చేస్తారు, సొంత వాళ్ళు కూడా, శిష్యులైన వాళ్ళు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతారు, రకరకాల విషయాలన్నీ యేసుక్రీస్తు ప్రభు వారికి సంభవించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు వాటన్నిటి గుండా వాటన్నిటినీ అనుభవించాడంట, మౌనంగా ఉన్నాడంట. ఎంతవరకు విధేయత చూపించాడంటే ఆ విధేయత యొక్క హద్దు ఏంటంటే మరణమే, అంతగా తయారైపోయాడని. యేసుక్రీస్తు ప్రభు వారు శ్రమల విషయంలో ఎట్లా అనుభవించాడో మనం అలాంటి మనసునే కలిగి ఉండాలి, ధరించుకొని ఉండాలి. అంటే దాని అర్థం ఏంటంటే మనం వీ నీడ్ టు ప్రిపేర్ టు ఫేస్ ద ఛాలెంజెస్, ఫేస్ ద క్రైసిస్, ఫేస్ ద పర్సిక్యూషన్. మనము ఖచ్చితంగా శ్రమను, మహా అగ్ని వంటి మహాశ్రమను ఏదో వచ్చింది అని ఆశ్చర్యపడిపోం మనం రెడీ అయిపోతే, మన మనసు మన ప్రిపేర్డ్ గా ఉంటే మనకు అవును యేసు క్రీస్తు ప్రభు వారి.
వాయిస్ బ్రేక్ అయిపోతుంది కదా, ఒకసారి వాయిస్ బ్రేక్ అవుతుంది చూసుకోండి, సిగ్నల్ డ్రాప్ అవుతుంది.
యేసు క్రీస్తు ప్రభు వారిని అంగీకరించే ఇప్పుడు వస్తుందండి. హలో,
హోస్ట్ ఉన్న విజయ్ సురేష్ ఏం చేస్తున్నారు? వాయిస్ వస్తుందా బ్రేక్ అవుతుంది చెప్పండి.
సరే సార్, వస్తుందన్నా, వాయిస్ వస్తుంది.
ఓకే అండి, ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ అండి. సో యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగైతే రెడీగా ఉన్నారో మనము అలాంటి మనసును ధరించుకుంటే ఎలాంటి అగ్ని వంటి శ్రమలు వచ్చినా కూడా మనం రెడీ అయిపోతాం. అంతేకాని డిప్రెషను, యాంగ్జైటీ, విపరీతమైన చింతలోకి వెళ్ళిపోము అని మనం అర్థం చేసుకోవచ్చండి. ఎందుకనంటే ఎవరైనా సరే వాళ్ళ జీవితంలో సడన్ గా ఇది నేను అనుకోలేదే, ఇది ఎక్స్పెక్ట్ చేయలేదే, ఇలా కూడా జరుగుతుందా అని మనం చాలాసార్లు అనుకునే అవకాశం లేదు. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభు వారే స్వయంగా చెప్పాడండి, నన్ను చాలా మంది తిట్టారు, మిమ్మల్ని తిడతారు, నన్ను చాలా మంది అవమానించారు, మిమ్మల్ని కూడా అవమానిస్తారు, నన్ను చంపారు, మిమ్మల్ని కూడా చంపచ్చు. కొంచెం సింపుల్గా నేను ఈ భాషలో చెప్పాను, మత్తయి సువార్తలో ఈ విషయాలను చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు. అంటే ఇలాంటి విషయాలు చెప్పినప్పుడు మనం ఏం ఆలోచించాలి? అయితే నా విధేయతకు హద్దు అంటే నేను ఎంతవరకు నేను శ్రమలు అనుభవించవచ్చు అని అంటే అన్నిటికీ రెడైపోవాలి, అవసరమైతే సావుకైనా అని రెడీ అయిపోతే అప్పుడు మనకు ఎలాంటి అగ్ని లాంటి శ్రమలు వచ్చినా మనం విపరీతంగా ఆశ్చర్యపోయి అమ్మో ఏమైపోతుందనే జీవితంలో అని ఆశ్చర్యపోయే అవకాశాలు ఉండవు అని పేతురు గారు వాళ్ళకు గుర్తు చేస్తున్నారు. ఏదో వింత సంభవించినట్లు మీరు ఆశ్చర్యపడద్దు. అందుకని ముందు ఆ మాట చెప్పాడు, మీరు ఆయన మనస్సు కలిగి ఉంటే, ఆయన ఎలాగైతే అనుభవించాడో ఆ మనస్సు కలిగి ఉంటే మీకు అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అందుకని మనం ముందే తయారైపోవాలి, మనం ముందే మన మనస్సును తయారు చేసుకుని ఉంచుకోవాలి, శ్రమల కోసం రెడీ అయిపోవాలి. తప్పుడు బోధకులు, తప్పుడుగా ప్రసంగించే వాళ్ళు తప్పకుండా ఈ విషయాల్ని ఎత్తి చూపుతారు. ఏమంటారంటే, దేవుడు నీ కష్టాలన్నీ తీర్చేస్తాడు, నీ కన్నీళ్ళన్నీ తుడిచేస్తాడు, నీ అంతా నీ జీవితంలోనే సుఖమే ఉంటది అనే విషయాలు వాళ్ళు చెప్తా ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారంటే, నన్ను వెంబడించేవాడు తన సిలువనెత్తుకొని వెంబడించాలి ప్రతి దినము అని అన్నాడు. అనంటే ప్రతిరోజు నీకు మనందరికీ శ్రమ రావచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, కష్టాలు, కన్నీళ్లు. యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించినందుకు, ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఖచ్చితంగా శ్రమలు వస్తాయి రావని ఎక్కడా చెప్పలేదు దేవుడు. ఆ కష్టాలను తీసేస్తాడు అప్పుడప్పుడు, కానీ ఆ కష్టాల్లోనే, ఆ ఇబ్బందుల్లోనే, ఆ శ్రమలోనే మనల్ని ఉంచి ఆనందాన్ని, శాంతిని, సమాధానాన్ని ఇచ్చే దేవుడు. అవి తీసేయడు కొన్నిసార్లు, అందులోనే ఉంచి ఆ శాంతినిచ్చే దేవుడు, దాన్ని ఫేస్ చేసేలాగా సామర్థ్యాన్ని ఇచ్చే దేవుడు. అంతేకాని యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించినందుకు ఇంకా మనకు శ్రమలే ఉండయని, చాలా మంది కష్టాలు ఉండయని, కన్నీళ్లు ఉండయని నమ్మితే, ఆ రకంగా గనక యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మి వస్తే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు, వాళ్ళు చాలా టెన్షన్ పడిపోతారు ఇలాంటి శ్రమలు చూసి. దయచేసి గుర్తుపెట్టుకోవాలి, వి షుడ్ ప్రిపేర్ అవర్ మైండ్ ఫర్ ద పర్సిక్యూషన్. మనము దేవుని కోసం, ఆయన నామం కోసం, ఆయన కోసం జీవించడం కోసం, ఆయన సేవ కోసం రెడీ అయిపోవాలి. కానీ అయ్యో ఏందిది నా జీవితంలో ఇలా సంభవిస్తుందండి అని ఆశ్చర్యపడకూడదు. చాలా సింపుల్ గా చెప్తున్నాడు వాళ్ళకి. ఏమన్నాడంటే, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. మీరు అలా వింత ఏదో ఒకటి సంభవిస్తున్నట్టు ఆశ్చర్యపడకూడదు. కానీ ఏం చేయాలి మరి? అదేంటండి మరి, మా జీవితంలో ఇలాంటి శ్రమలు వచ్చినప్పుడు మేము బాధపడకూడదా? ఇంట్లో కిరాయికి ఇవ్వట్లేదు, ఆ ఉద్యోగానికి వెళ్తే తీసేస్తున్నారు, ఆ గవర్నమెంట్ వాళ్ళు కొత్త కొత్త రూల్స్ పాస్ చేస్తున్నారు క్రిస్టియన్స్ మీద, రకరకాల విషయాల్లో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు పక్కింటి వాళ్ళు, వాళ్ళు వీళ్ళు జైల్లో వేస్తున్నారు. ఇలాంటివి వచ్చినా కూడా ఆశ్చర్యపడకుండా ఉండాలండి, ఆశ్చర్యపడుకోకుండా ఎలా ఉండగలమండి? అంటే ఆయన ఏమంటున్నారంటే, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు, అంటే యేసు క్రీస్తు ప్రభు వారు వచ్చినప్పుడంట, రెండవ రాకడ ఉంది కదండి, ఆయన వచ్చినప్పుడంట మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము. అంటే దేవుణ్ణిలో ఎక్కువైన ఆనందం ఆనందించాలి అంటే, ఆనందించడం కోసం మనం ఏం చేయాలంట, క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. ఇంగ్లీష్ లో ఒక మంచి పదం ఉపయోగించారు, విఆర్ ద పార్టేకర్స్ ఆఫ్ హిస్ పర్సిక్యూషన్. అంటే ఆయన శ్రమల్లో నేను సహభాగిని, అంటే నేను కూడా సహచరుణ్ణే. అంటే ఆయన శ్రమలు అనుభవించాడు యేసుక్రీస్తు ప్రభు వారు, నేను కూడా శ్రమలు అనుభవిస్తున్నాను, ఆయనతో పాటు నేను అనుభవించాల్సిందే అని చాలా సంతోషించాలంట. ఎందుకు అనంటే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు నేను నాకు పట్టరాని చెప్పన్న అసఖ్యమైన ఆనందం దొరుకుతుంది. ఎందుకనంటే ప్రభువా, ఈ భూమి మీద ఉన్నప్పుడు నేను నీ శ్రమలలో నీ శ్రమ నువ్వెలాగైతే శ్రమలు అనుభవించావో దాంట్లో నాకు కూడా భాగం ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభు అని ఆనందించాలంట. సో కాబట్టి మన మన ఫోకస్, మన ఆలోచన, మన 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 యొక్క మనస్తత్వం ఎలా ఉండాలంటండి, యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే శ్రమలు అనుభవించారో నేను ఆయన శ్రమలలో కూడా పాలు పంపులు పొందుతున్నాను. ఇదేం కొత్త ఏం కాదు నాకు, ఆల్రెడీ మా యేసుక్రీస్తు ప్రభువారు అనుభవించేశారు కాబట్టి నా జీవితంలో కూడా వస్తుంది. నేను ఎందుకంటే ఆయన శిష్యుణ్ణి, ఆయనే చెప్పాడు ముందే, ఆయన నాకు ఇట్లాంటివి ఇవ్వటం నా భాగ్యం అని ఆయనలో ఆనందించాలంట. ఇంకొకటి, మనం యేసుక్రీస్తు ప్రభువారు ఆ మేఘారూఢుడై వచ్చినప్పుడు రెండవ రాకడలో తలెత్తుకొని ఆయన రాకడను మనం ఆనందంతో ఎదుర్కొంటామంటండి. ఈ శ్రమంలో ఆనందంతో అనుభవించినప్పుడు అదొక మంచి అవకాశం అంటండి. ఎందుకనంటే మూడవ అధ్యాయం 13వ వచనంలో గాని ఇంకా చాలా ముందు వచనాల్లో చాలా విషయాల్లో ఈ మాటలు అన్నాడు. ఏమన్నాడంటే మనం ధన్యులం అంట, మేలు చేసి కీడు అనుభవిస్తే ధన్యులం అంట. తర్వాత అది మరి శ్రేష్టమైందంట. ఇంకా ఇక్కడ ఏం చెప్పాడంటే, క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలు యందు నడుచుకున్నట్లు మాదిరిగా ఉంచిపోయాను. సో అలాగా చాలా విషయాలు మనకు యేసుక్రీస్తు ప్రభువారు మాదిరిగా ఉన్నారు. ఇంకొక మాట అన్నాడు ఇక, ఏమన్నాడంటే 3వ అధ్యాయము చూడండి 18వ వచనం, ఏలయనగా మనల్ని దేవుని యుద్ధకు తెచ్చుటకు అనీతి మంతుల కొరకు నీతిమంతుడైన యేసుక్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బతికింపబడి పాపం విషయంలో ఒక్కసారే శ్రమ పడెను. అంటే మనం సింపుల్ గా అర్థం చేసుకోవాలి అనంటే యేసుక్రీస్తు ప్రభువారు శ్రమ పడ్డది మన కోసం అంట, ఆయన శ్రమ పట్టడం ద్వారా మనకు మేలు కలిగిందంట. సరే, ఆయన మేలు చేసేటప్పుడు ఆయనకి ఏమైనా రెస్పెక్ట్ దొరికిందా అనంటే, ఆయన మనకు మేలు చేసి ఆయన కీడును అనుభవించాడంట. మేలు చేయగానే ఆయనకేమి చాలా రెస్పెక్ట్ చాలా ఏమీ దొరకలేదు. మేలు చేసి కీడు అనుభవించిన తర్వాత ఆయన మహిమపరచబడ్డాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారికి తప్పలేదు, అది నాకు కూడా తప్పదు అనే మన మనస్సును ప్రిపేర్ చేసుకుంటే అంట, మనం రెండవ రాకడలో ఆయన్ని ఎదుర్కొనేటప్పుడు చాలా సంతోషంతో ఎదుర్కొంటామంట. ఎందుకు అంటే ఆయన శ్రమల గుండా వెళ్ళాడు, నేను కూడా వెళ్లాల్సిందే అని ఆనందంతో మనం శ్రమలను స్వీకరించాలటండి. ఆనందంతో అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఎదుర్కొంటామంట. ఎందుకంటే ఈ లోకంలోనే శ్రమలు, ఈ లోకంలోనే ఈ పాపంతో పోరాటం, ఈ లోకంలోనే అపవాది కుతంత్రాలను అపవాది సంబంధమైన వ్యక్తులను ఎదుర్కోవాల్సి వస్తుంది. 14వ వచనం, అలా సంతోషించాల్సిందే. ఇక్కడ చాలా సార్లు ఎప్పుడైనా మనం శ్రమల గురించి వచ్చినప్పుడు అండి, యాకోబు గారు రాసిన పత్రికలో గాని పేతురు రాసిన పత్రికలో గాని చాలా చోట్ల చూస్తే ఆనందించండి, శ్రమలు వచ్చినప్పుడు ఆనందించండి అంటాడు. శ్రమల్లో ఎలా ఆనందిస్తారు? అక్కడ మత్తయి సువార్తలో కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్తారంటే, మీరు మిమ్మల్ని ఎవరైనా నా నామం నిమిత్తం మిమ్మల్ని దూషిస్తే హింసిస్తే మీరు ఆనందించండి అంటాడు. అది ఎలాగా? చాలా కష్టం కదా. ఎవరైనా మనల్ని తిడతా ఉంటే కొడతా ఉంటే మనం ఆనందిస్తామా? కానీ దేవుడు ఏమి ఆజ్ఞాపించాడంటే అండి, ఆనందించాలి. మీరే ఆలోచించండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వాక్యంలో శ్రమలు వచ్చినప్పుడు ఆనందించాలి అని అంటే అది ఆజ్ఞనా ఆప్షనలా? అంటే ఆనందిస్తే ఆనందించవచ్చండి, లేకపోతే లేదు దాన్ని చూసుకుందాం తర్వాత అని అంటామా? లేకపోతే ఖచ్చితంగా ఆనందించాల్సిందేనా? అది ఆజ్ఞ, అది ఆప్షనల్ కాదు. అంటే శ్రమల్లో కూడా ఆనందించడం అనేది ఆజ్ఞ. ఆయన వాక్య సత్యాలే నిజంగా మనకు అర్థమవుతున్నప్పుడు ఆనందిస్తాం. అది టార్చర్ లాగా ఫీల్ అవ్వము. ఎందుకు నా బ్రతుకు ఇలాగ అయిపోతుంది, అయ్యో ఈ లోకంలో మేము జీవించలేము విశ్వాసంగా, మా వల్ల కాదు అని యేసుక్రీస్తు ప్రభు వారిని విడిచిపెట్టలేరు. కాబట్టి ఆయనలో ఆనందించడం అనేది ఆజ్ఞ. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమాస్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనక మీరు ధన్యులు. ఎన్నిసార్లు ధన్యులు అంటాడండి? చూడండి, మీరు ఇంతకుముందే చదివాను కదండి 13వ వచనంలో, మీరు చేసి కీడు అనుభవిస్తానంట ధన్యులు అని అన్నాడు. ఇక్కడేమంటాడంటే, మీరు నిందల పాలైతే మీరు ధన్యులు అంటున్నాడు. అంటే అక్కడ నీరో చక్రవర్తి కాలంలో అక్కడ ఆ సందర్భంలో వాళ్ళ మీద ఎన్ని నిందలు వచ్చాయంటే, పడరాని పాటలు పడ్డారంటే, చాలా అవమానాలు ఎదుర్కొన్నారండి. కానీ ఈయన ఏమని వాళ్ళని ప్రోత్సహిస్తున్నాడంటే, క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైతే దేవుని ఆత్మ, ఆ ఆత్మ ఎవరంట? మహిమాస్వరూపి అయిన ఆత్మ, అంటే దేవుని ఆత్మ, పరిశుద్ధ ఆత్మ దేవుడు మీ మీద నిలుస్తాడు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. అప్పుడు మీరు యు ఆర్ ద బ్లెస్డ్ పీపుల్, మీరు ధన్యులు. నిజంగా మనం అలా టార్చరు తర్వాత చాలా ఇబ్బంది, చాలా విపరీతమైన థింకింగ్ లోకి వెళ్ళవలసిన అవసరం లేదండి. యేసుక్రీస్తు ప్రభు వారు మనతో ఏం మాట్లాడుతున్నారంటే, ఆయన ఆత్మ మనతో ఏం మాట్లాడుతున్నారంటే, మన మీద ఇంకెక్కువగా దేవుని సన్నిధి సమృద్ధిగా ఉంటుందటండి. అలా సంతోషిస్తా ఉంటే ఏమవుతుందట? ఆయన నామం కోసమే, మళ్ళా అనవసరంగా మనం కింద కూడా అది కూడా రాశాడు, ఆయన నామం కోసం అని అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన వాక్యాన్ని బట్టి, ఆయన వాక్యాన్ని బట్టి మనం జీవిస్తున్నప్పుడు కానీ, ఆయన సువార్త చెప్పినప్పుడు కానీ, ఇలాంటి విషయాలు మనం శ్రమలు అనుభవిస్తానంట, నిందలు అనుభవిస్తానంట. నిందలు కూడా వస్తాయండి, అవమానాలు వస్తాయి, కొడతారు, తిడతారు. ఇలాంటివి వచ్చినప్పుడట దేవుని ఆత్మ మన మీద మరెక్కువగా వస్తాడంట, ఆయన మన మీద నిలుస్తాడంట, మన ఆయన సన్నిధి మరెక్కువగా మన మీద ఉంటదంట అని ఆయనే చెప్తున్నాడు. కాబట్టి అయ్యో ఇన్ని శ్రమలు వచ్చినాయి, ఏంటి దేవుడు మర్చిపోయాడా, మనల్ని విడిచిపెట్టాడా, ఏంటి ప్రార్థన విననట్టుగా ఉంటున్నాడు ఏంటి అని మనం చాలాసార్లు అనుకుంటామండి. మనము ఈ ఫాలన్ నేచర్ లో ఉన్నాం కాబట్టి, ఈ పాపపు పడిపోయిన స్వభావంలో ఉన్నాం కాబట్టి, ఈ పాప శరీరంలో ఉన్నాం కాబట్టి, బలహీనలం కాబట్టి మనకు అలాంటి ఆలోచనలు వస్తాయి కనికి. కానీ దానికి కూడా తావివ్వకుండా జీవించాలంటే మనకు వాక్య సత్యాలే మన జీవితానికి ఔషధాలు. ఏమన్నాడంటే, దేవుని ఆత్మ మీద మీరు నిలుస్తా, దేవుని ఆత్మ మీ మీద నిలుస్తాడు అని, మీతోనే ఉంటాడు, ఇంకా బలంగా పనిచేస్తాడు, ఇంకా ఆదరిస్తాడు, ఇంకా ఆయన సమృద్ధి అయిన సన్నిధానాన్ని మీ మధ్యలో పెడతాడు, మీలో ఉంచుతాడు. కాబట్టి మీరు ధన్యులు. అంత ఆశామాషి విషయం కాదు, దేవుడే తన ఆత్మను మీ మీద అంతగా పెడితే, అంత సమృద్ధి అయిన సన్నిధానాన్ని ఇస్తే మీరు దేనికి భయపడతారు? మీరు ధన్యులు అవుతారు కదా అప్పుడు అని వాళ్ళకు గుర్తు చేస్తున్నాడు. అంతేకాకుండా ఏమన్నాడంటే, సరే మీరు ఆలోచించండి, యేసుక్రీస్తు ప్రభు వారి నామం నిమిత్తం కదా మీరు నిందల పాలైంది, కాబట్టి ఆయన మిమ్మల్ని పట్టించుకోకుండా ఎందుకుంటాడు? మీలో ఎవడును నరహంతకుడుగా గాని దొంగగా గాని దుర్మార్గుడుగా గాని పరుల జోలికి పోవువాడుగా గాని బాధను అనుభవింపతగదు. అంటే ఒకవేళ మీరు మర్డర్ చేశారనుకోండి, దొంగతనం చేశారు, దుర్మార్గంగా ఏదో వ్యభిచారమో మోసమో ఏదో చేశారనుకోండి, అలాంటివి గనక తప్పులు చేస్తే వాటికి శిక్ష అనుభవించాల్సి వస్తుంది. వాటిని బట్టి పక్కింటోళ్ళు కానీ గవర్నమెంట్ కానీ మిగతా వాళ్ళు కానీ ఇబ్బంది పెడతారు, తిడతారు, కొడతారు, జైల్లో వేస్తారు. ఒకవేళ దీనికి గనక మనం శ్రమలు అనుభవిస్తే అది న్యాయమే, అది న్యాయమే, అది రూల్ ప్రకారము, అది నియమం ప్రకారము, అది న్యాయమే. కానీ ఇలాంటి విషయాల్లో మనం అనుభవించతగదు. మనం శ్రమలు వస్తున్నాయి అంటే దేన్ని బట్టి వస్తున్నాయండి మీకు? ఒకవేళ మీరు దొంగతనం చేశారని వస్తుందా, లేకపోతే ఏదైనా మర్డర్ చేశారని వస్తుందా, మీరు దుర్మార్గంగా ఉన్నందుకు వస్తుందా, మీరు పరుల జోలికి పోయి అనవసరంగా ఆర్గ్యుమెంట్స్లకి గొడవలకు కాలర్ పట్టుకొని ఈడ్చుకొని దానికి వస్తుందా? అలాంటి మరి చేయకూడదు కదండి, అది తగినవి కాదు కదా మనకు, దానికి కాదు మనం శ్రమలు అనుభవించాల్సింది అని గుర్తు చేస్తున్నాడండి. చాలా మంది మనలో ఉన్న మనము, క్రైస్తవులైన మనము, యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించిన మనం కూడా చాలా సార్లు ఈ ఆర్గ్యుమెంట్స్ లోకి వెళ్ళిపోతామండి. చాలా సార్లు ఆ ఆర్గ్యుమెంట్స్ లో, టీవీలో, యూట్యూబ్ లో ఉన్న డిబేట్స్ ను చూసి, క్రైస్తవుల మీద చెప్తున్న విషయాలను బట్టి మనం ఏం చేస్తామంటే మనం చాలా హెమరేజ్ అయిపోతాం, మనకు ఆ బీపీ పెరిగిపోయి మనం చాలా సార్లు ఏం చేస్తామంటే కట్టలు తెంచుకొని, చాలా మంది కొంతమంది ఏం చేస్తారంటే నోట్లో నుంచి బూతులు వచ్చేస్తాయి, కొట్టడానికి వెళ్ళిపోతారు, ఆర్గ్యుమెంట్ చేస్తారు, ఆ ఆర్గ్యుమెంట్ లో కాలర్లు కూడా పట్టేసుకుంటారు. ఎందుకండి మనం అలా పరుల జోలికి పోవాల్సిన అవసరం లేదు, తగదది. యేసుక్రీస్తు ప్రభు వారే ఆయన మన కోసం, మన పాపాల కోసం రక్తం కార్చి ఆయన పనిని కంప్లీట్ చేయడానికి వస్తే మధ్యలో ఏదొచ్చినా కూడా ఏమైనా అన్నారండి. ఆయన ఫోకస్ అంతా దేని మీద ఉందంటే, నాకు తండ్రి ఒక పని అప్పచెప్పాడు, అది కంప్లీట్ చేసుకుని నేను వెళ్ళిపోవాలి, ఎన్ని శ్రమలన్నా రాని, అవసరమైతే నా ప్రాణం పోనివు, అది కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోతాను. ఆ కంప్లీట్ చేసుకోవడానికి వచ్చాను, ఆ కంప్లీషన్ లో నేను ప్రాణాలు అర్పించాలంట, దానికి అన్ని శ్రమలు అనుభవించాలి, అదొక శ్రమ కూడా అనుభవించాలి చనిపోవడం అనేది, కాబట్టి అనుభవించాను. అన్యాయాన్ని చేసి గనక మనం ఆ శ్రమను అనుభవిస్తే అది న్యాయమే అంట, కానీ అలాగ అనుభవించకూడదు. ఎలాగ అనుభవించాలంటే మేలు చేసి కీడు అనుభవించాలి, వాళ్ళు ధన్యులంట. మనము యేసుక్రీస్తు ప్రభు వారి నిమిత్తము సువార్త కోసం ఆయన వాక్యాన్ని బట్టి జీవిస్తున్నందుకు ఇంట్లో నుంచి వస్తాయి శ్రమలు, బయట వస్తాయి, సంఘంలో నుంచి వస్తాయండి, సమాజంలో నుంచి వస్తాయి, పరిచర్యలో నుంచి వస్తాయి, అన్ని చోట్ల నుంచి ఇబ్బందులు వస్తాయి మనకి, తప్పకుండా వస్తాయి, లేదంటే ప్రాబ్లమే మనకు. లేదంటే కొంచెం తేడాని. అంటే ఎందుకు తేడా అంటే ఎక్కడో పొరపాట్లు జరుగుతున్నాయని దాని అర్థం, అంటే కాంప్రమైజ్ అవుతున్నావని దాని అర్థం. ఏమీ రావట్లేదంటేనే సమస్య. అయితే అలా అలాంటి మనం బాధలు అనుభవిస్తే అది మంచిది కాదు. ఎందుకంటే తప్పు చేసి అనుభవించటం, ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించిన అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. మీరు క్రిస్టియన్స్ అండి, మీరు క్రైస్తవులా? అయితే వీళ్ళని జైల్లో వేయించండి, అయితే వీళ్ళని చాలా ప్రశ్నలు అడగండి, అయితే వీళ్ళ ఇంట్లోకి వెళ్ళి వీళ్ళని ఇంటి ఇల్లును కాల్ చేయించండి, వీళ్ళు సువార్త చెప్తున్నారండి వీళ్ళని తీసుకెళ్లి జైల్లో వేయండి, స్వార్థ చెప్తున్నారండి వీళ్ళని అసలు కొట్టండి అని మనల్ని ఎవరైనా అన్నారనుకోండి, అయ్యో మాకేం తెలియదండి యేసుప్రభు ఎవరో తెలియదు మేము ఊరికి ఇలాగ వచ్చామండి అని అనకూడదంట. భయపడాల్సిన అవసరం లేదు, సిగ్గుపడకూడదంట. ఆ పేరును బట్టియే ఆయన మహిమపరచాలి. అవునండి, యేసుక్రీస్తుడు ప్రభు వారిని నమ్ముకున్నామండి, మేము అంగీకరించామని, మేము పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకున్న వాళ్ళమండి, మేము నిజంగా క్రైస్తవులమండి అని ధైర్యంగా చెప్పాలంట. మీరు క్రిస్టియన్స్ అండి అంటే 100 మంది ముందు చాలా మంది సిగ్గుపడతారా, మేము ముందు నుంచే ఎందువాళ్ళమండి, మాకు ఏదో ఆయన దేవుడని చూసాము నమ్ముకున్నాము అది మాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుందండి, లేకపోతే కొంతమంది ఏమంటారు అంటే పచ్చి అబద్దాలు ఆడతారు. ఎట్లా అంటారంటే ఏమండి మాకు తెలీదు, అంటే ఊరికే అట్లా వచ్చారు మేము చూసాము మాకు లేదు లేదండి మేము నమ్ముకోలేదంత, అబద్ధం ఆడేస్తారు. ఎందుకంటే 100 మంది ముందు, ఒక 20 మంది ముందు, అన్యులైన బంధువులందరి ముందు, సమాజంలో ఒక 10 మంది ముందు, మనం ఉద్యోగం చేసే చోట్ల ఒక 10 మంది ముందు హేళన చేస్తూవో లేకపోతే ఏదైనా రకంగా మనల్ని హింసించడానికి ఇబ్బంది పెట్టడానికి అడుగుతున్నప్పుడు మనం ఏం చేస్తామంటే, కొన్నిసార్లు కొంతమంది ఇబ్బంది పడి సిగ్గుపడి క్రైస్తవులం మేము క్రిస్టియన్స్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడతారంట, ఆయన పేరు ఉచ్చరించడానికి భయపడతారంట. ఎందుకండి? మనం ఏమైనా పాపం చేశామా, మనం ఏమైనా దొంగతనం చేశామని అలాగా బాధపడి ఇబ్బంది పడి అలా మాట్లాడాలి మనం? అప్పుడు మన ఆత్మలో నిజంగా మండదా? ఆయన నామాన్ని ఒప్పుకోవాలి. క్రైస్తవుడైనందుకు మనం బాధపడితే ఏం చేయాలండి? ఆ నామాన్ని బట్టే మనం ఆయన్ని మహింపరచాలి. అవునండి, యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించాలి. అంటే మనకు తెలుసు ఎదుటి వాళ్ళు ఏ క్రిస్టియన్స్ అంటే ఇంకెక్కువ టార్చర్ చేస్తారు, ఇంకెక్కువ ఇబ్బంది పెడతారని తెలుసు. తెలిసినప్పుడు ఒప్పుకోకుండా కప్పేయకూడదు, రెడీ అయిపోవాలంటున్నాడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు. యేసుక్రీస్తు ప్రభు వారిని అసలు ఎందుకు చంపారండి? జనరల్ గా ఆలోచిస్తే మన పాపాల కోసం వచ్చాడని ఆయన అన్నాడు, దేవుడు అన్నాడు. కానీ మనుషులు దేనికోసం చంపారు? మన పాపాల కోసం వచ్చాం కాబట్టి మిమ్మల్ని చంపేస్తామని అన్నారా? అలా అని లేదండి, నువ్వు దేవుని అని చెప్పుకున్నందుకు నిన్ను చంపేస్తున్నావు అన్నారు. నువ్వు దేవునితో సమానంగా చేసుకున్నావు. అసలు యూదులు యేసుక్రీస్తు ప్రభు వారిని చంపడానికి కారణం ఏంటంటే, నువ్వు దేవుని అని చెప్పుకున్నావు, ఆయన సత్యాన్ని చెప్పాడు, ఆయన చావైనా పర్వాలేదు సత్యాన్ని చెప్పకుండా ఉండలేడు యేసుక్రీస్తు ప్రభు వారు. అయితే మనము అలా సిగ్గుపడకూడదు, ఆయన నామాన్ని బట్టే ఆయనకు ఆయనను మహింపరచాలి, ఘనపరచాలి. యేసుక్రీస్తు ప్రభు వారని నేను వచ్చినప్పుడు సిగ్గుపడకూడదు, నా నామాన్ని బట్టి ఎవరైతే సిగ్గుపడతారో, నేను కూడా వచ్చి తీసుకెళ్లేటప్పుడు సిగ్గుపడతాను. మిమ్మల్ని తీసుకెళ్లేటప్పుడు 2వ రాకడలో చాలా సార్లు సిగ్గు, సువార్త చెప్పాలంటే సిగ్గు, బంధుల మధ్యలో యేసుప్రభు గురించి చెప్పాలంటే సిగ్గు, ఉద్యోగం చేస్తున్న చోట్ల యేసుక్రీస్తు ప్రభు వారిని మాట్లా ఆయన గురించి సువార్త ప్రకటించాలంటే చాలా మందికి సిగ్గు. ఆయన నామాన్ని బట్టి, ఆయన సువార్తను బట్టి చాలా సార్లు ఎందుకు అనవసరంగా బాధలు వస్తాయి, మనకు ఇబ్బందులు వస్తాయి, టార్చర్ ఎందుకు, నా పని నేను చేసుకుని వెళ్ళిపోతాను, నేను సైలెంట్ గా ఉంటాను అని మనం చాలా సార్లు అనుకుంటాము. ఇబ్బందులు వస్తాయి అనేది తప్పనిసరి. కాబట్టి రెడీ అయిపోయి, అంటే కావాలని వాటిని ఎదుర్కోకూడదు, కావాలని వాళ్ళతో కొట్లాడకూడదు. నమ్రతతో, దీనత్వంతో అవకాశాలు వచ్చినప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని, మనకు సహాయం చేస్తాడండి. మనం నోరు విప్పి చక్కగా మాట్లాడతాము స్టీఫెన్ లాగా, అప్పుడు చాలా మంది సువార్త వింటారు. కోప్పడచ్చు, అవసరమైతే కొట్టచ్చు, అవసరమైతే మాట్లాడటం బంద్ ఆపేయచ్చు. కానీ అందులోనే కొంతమంది తెలుసుకున్న వాళ్ళు ఉంటారు, మారు మనసు కూడా పొందొచ్చండి. కాబట్టి ఆ పేరును బట్టి ఆయన్ని ఘనపరచాలి, స్తుతించాలి, ఆయన్ని హెచ్చించాలి, ఆయన మహింపరచాల్సిందే. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమగును? మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడు పాపియు ఎక్కడ నిలుతురు? కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారే నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. దేవుని తీర్పు ఇంటి దగ్గర ఆరంభమగు కాలము వచ్చిందంట. ఇంటి దగ్గర ఆరంభం అవటం ఏంటండి? ఇంటి దగ్గర, ఇంటి యొద్దనే ఆరంభమగు కాలం అనంటే, దేవుడు తీర్పులు గనక సంఘం నుంచే ప్రారంభిస్తే, ఆయన ఇల్లేదంటే సంఘం, ఎవరైతే మారు మనసు పొందారో, రక్షించబడ్డారో, ఆ సమూహాన్ని సంఘం అంటామండి. ఈ సంఘం నుంచే దేవుడు తీర్పు తీర్చడం ప్రారంభిస్తే, అంటే శిక్షించడం ప్రారంభిస్తే, ఆయన విపరీతమైన భయంకరమైన తీర్పులు వాళ్ళ మీదకి వస్తే, శిక్షలు వస్తే విశ్వాసుల మీదనే, మరి మీరే ఆలోచించండి, సంఘాన్ని విపరీతంగా దేవుడు శిక్షిస్తా ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఏమంటారు అవిశ్వాసులు ఏమవుతారు, వాళ్ళ పరిస్థితి ఏంటండి? అన్ని జనుల పరిస్థితి ఏందండి? దేవుడే మనల్ని ఇంత భయంకరంగా శిక్షిస్తే వాళ్ళ విషయాలు, వాళ్ళ పరిస్థితులు, వాళ్ళని ఎలా శిక్షించాలి అసలు? అంటే తన మా ఆయన ఏమంటున్నాడంటే, దేవుడు ఇంటి దగ్గర నుంచి, అంటే సంఘంలో నుంచి తీర్పులు స్టార్ట్ అయ్యే కాలం వచ్చేసిందంట. అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, దేవుడు ఎవరిని వదిలిపెట్టడు? దావీదును వదిలిపెట్టాడండి పాపం చేస్తే? ఇంకెవరినైనా వదిలిపెట్టాడండి? భక్తులైన వాళ్ళు, మోషే గారిని వదిలిపెట్టాడండి? పాపం ఆయన మనకు బయట నుంచి చూస్తే చిన్న పొరపాటు చేశాడు అని అనుకుంటా, ఆ చిన్న పొరపాటు కూడా దేవుడు వదిలిపెట్టాడు. మోషే ఆయన స్వరూప దర్శనాన్ని చూశాడు, మోషే గారు ఆయనే వదిలిపెట్టలేదు. నో ఎంట్రీ ఇన్ ద కానన్, అస్సలు లేదు. మరోసారి ఆయన కాలు పట్టుకుని ప్రార్థన చేస్తా ఉంటే, ఈ విషయం గురించి నా దగ్గర ఇంకోసారి మాట్లాడద్దని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు ఆయన మోషే గారి. దావీదు గారిని అసలు వదిలిపెట్టలేదు, శిక్షించకుండా భయంకరంగా శిక్షించాడు, కానీ ఆదరించాడు, బలపరిచాడు కూడా అండి. అయితే దేవుని తీర్పులు ఇంటి దగ్గర ఆరంభమయ్యే కాలం వచ్చింది అనంటే, దేవుడు తప్పకుండా విశ్వాసులైన మనల్ని కూడా శిక్షిస్తాడండి. తప్పకుండా శిక్షించకుండా వదలడు. ఆయన న్యాయాధిపతి. అంటే ఇప్పుడు మనం అలా తప్పులు, పాపాలు, అపవిత్రమైన పనులు చేస్తూ మనం శ్రమలు అనుభవిద్దామా? దేవుని దగ్గర నుంచి తీర్పులు అనుభవిద్దామా? లేకపోతే యేసుక్రీస్తు ప్రభు వారి కోసమే, ఆయన వాక్యం కోసం జీవిస్తున్నందుకు, సువార్త ప్రకటిస్తున్నందుకు మనం శ్రమలు అనుభవిద్దామా? మనం గనక మన తప్పిదాల కోసమే మనం శ్రమలు, ఒకవేళ కష్టాలు, కన్నీళ్లు, లేకపోతే దేవుని తీర్పులు అనుభవించాలంటే అది న్యాయమే కదా మరి. కానీ దేవుడు ఫస్ట్ తన సంఘాన్ని ప్యూరిఫై చేస్తాడండి, తన సంఘానికి తీర్పు తీరుస్తాడంట, తన సంఘాన్ని శిక్షిస్తాడంట, గద్దిస్తాడంట, పవిత్రీకరణ చేస్తాడంట, పరిశుద్ధపరుస్తాడంట. ఎందుకంటే పాపం విషయంలో దేవుడు కాంప్రమైజ్ కానే కాడండి. అది ఏ చిన్న తప్పైనా, ఏ పెద్ద పాపమైనా దానికి శిక్ష వేయాల్సిందే ఆయన. ఆయన తీర్పులు ఫస్ట్ ఆయన రిలీజ్ చేసేది ఆయన సంఘం మీద. మనం ఏమనుకుంటామంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేసినా కూడా మనల్ని క్షమిస్తాడు. అవును, క్షమిస్తాడండి, ఏం చేసినా క్షమిస్తాడు. కానీ మనల్ని క్షమిస్తాడు, మళ్ళీ పశ్చాత్తాపడితే క్షమిస్తాడండి, ఎస్ క్షమిస్తాడు. కానీ ఒకటి మాత్రం తప్పనిసరండి, క్షమిస్తాడు కానీ శిక్షలు మాత్రం తప్పవు. క్షమాపణ దొరుకుతుంది విశ్వాసులైన వాళ్లకు. పాపం విశ్వాసులైన వాళ్ళు పాపం చేస్తే క్షమాపణ దొరుకుతుంది, కానీ న్యాయం న్యాయమే. ఆయన శిక్షించకుండా ఎవ్వరిని వదిలిపెట్టడు. మనం చాలాసార్లు విశ్వాసులు కళ్ళు మూసుకొని పాపం చేసి అయ్యో దేవుని దగ్గరికి వెళ్ళి, యేసుప్రభు దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడితే ఆయన క్షమిస్తాడంటే కదండి మళ్ళీ క్షమాపణ అడగటం. క్షమిస్తాడు తప్పకుండా, కానీ శిక్షించకుండా వదలడు. మన దగ్గర నుంచే స్టార్ట్ అవుతుందనే తీర్పులు. కాబట్టి అసలు ఇక బయట పరిస్థితి ఏంటి, మన జీవితం నుంచే తీర్పులు స్టార్ట్ అవుతాయి అని అలా మాట్లాడితే ఏమన్నాడంటే, కాబట్టి మనం ఏం చేయాలండి, దేవుని చిత్త ప్రకారంగా బాధపడే వాళ్ళు సత్ప్రవర్తన గలవారే నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలంట. చివరిగా ఏమంటున్నాడంటే, మనం బాధపడేది, మనం శ్రమలు అనుభవించేది ఎట్లా అండి అని అంటే దేవుని చిత్తానుసారంగా జరుగుతుంది. ఎందుకంటే ఆయన వాక్యాన్ని బట్టి, ఆయన కోసం జీవిస్తున్న దాన్ని బట్టి, సువార్త ప్రకటించుతున్న దాన్ని బట్టి జరుగుతుందంటే దాని అర్థం ఏంటంటే దేవుని చిత్తం అది, దేవునికి ఇష్టం అది. అలాంటి వాళ్ళు ఎట్లుండాలంట, మంచి ప్రవర్తన గలవారై, సత్ప్రవర్తన గలవారే. మనం అంటే మంచి ప్రవర్తన కలిగి మనం వ్యవహరించాలి అంటే ఏం చేయాలంట, మన సృష్టికర్త నమ్మకమైనడంట, మనల్ని సృష్టించిన వాడు నమ్మకమైనడు. కాబట్టి మనల్ని మనం ఏం చేయాలంట, మన ఆత్మల్ని అంటే మన ఆత్మను మనల్ని మనం ఆయనకు అప్పగించేసుకోవాలంట. కాబట్టి ఇలాంటి శ్రమలో నేను ఏం చేయాలి అని ఆశ్చర్యపడద్దంట. కానీ సింపుల్ గా ఏం చేయాలంట, మనల్ని మనం ఆయనకు సమర్పించుకోవడం. దేవు నన్ను సృష్టించినోడు ఆయనే, కాబట్టి ఆయనే నన్ను నడిపిస్తాడు, ఆయన శ్రమల్లో నేను పాలువాడిని అని ఆనందిస్తూ, ఆయన రాకడలో నేను ఇంకా ఎక్కువ ఆనందిస్తాను అని ఇక్కడే ఆనందిస్తూ ఆ శ్రమలు అనుభవించాలంట. ఆ పాపాలు చేస్తున్నందుకు, ఏదో దుర్మార్గం చేసినందుకు అలా అనుభవిస్తది న్యాయమే కదా. కానీ ఆ తీర్పులు ఆరంభం అవుతున్నాయి కాబట్టి దేవునికి ఇష్టానుసారంగా, దేవునికి ఇష్టానుసారంగా బాధపడితే ఏమీ ప్రాబ్లం లేదు. మనల్ని మనం సమర్పించుకోవాలండి, అప్పుడే మనకది సింపుల్ అవుతుంది. కానీ మనల్ని మనం సమర్పించుకోకుండా దేవునికి, నమ్మకమైన దేవునికి అలా చూస్తూ ఉంటే దాని గురించి ఎక్కువగా ఆలోచించి డిప్రెషన్, యాంగ్జైటీలోకి వెళ్లే అవకాశాలు ఉంటాయి. కాబట్టి శ్రమలు అనుభవించడానికి దేవుడు మనల్ని, మన మైండ్ని ప్రిపేర్ చేస్తున్నారన్న విషయం గుర్తుపెట్టుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రైజ్ లాడండి, ప్రార్థన చేసుకుందాం వాక్యానుసారంగా.